గజానన పద్మార్కం గజానన మహన్నిశం అనేకదం తం భక్తానాం ఏకదమందము భాస్మగే ఏకనాటము భాస్మగే విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే సరసి
Thank you.
హరికథ ఆసక్తులైనటువంటి అఖిలాంధ్ర శ్రోతలకి అభివందన మందారాలు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్ర అద్భుతమై అమరమైంది. సత్యాగ్రహ సమరం చేసి ఆత్మ బలిదానంతో నిరంకుశుడై కామాంధుడైన చక్రవర్తిని జయించిన దివ్యగాథ. ఆయుధ బలం కంటే ఆత్మబలం గొప్పదని నిరూపించింది వాసవి. స్త్రీలు అబలలు కాదు, సబలలే అని నిరూపించింది ఆ తల్లి. 102 మంది దంపతులతో అగ్నిగుండముల దూకించి భౌతిక శరీరములు వీడి కీర్తికాయం ధరించిన దివ్యగాథ. వాసవి కేవలం వైశ్యులకే కాదు దేవత, అన్ని వర్ణముల వారికి దేవతే. ఎందుకంటే పార్వతి అంశగా ఉద్భవించింది కనుక. సద్గురువులు, కన్న తండ్రి, కీర్తిశేషులు, విద్యాదాన కర్ణ, కులపతి శ్రీ తెల్లాకుల వెంకటేశ్వర గుప్త గారు రచించిన ఈ కథను వచించబోతున్నాను. విని వాసవి కృపకు పాత్రులు గాగలరని మనవి. వాసవ కన్యక చరితము, వాసవ కన్యక చరితము విను వారికి ఇహ పరమోక్షదాయకము. వాసవ కన్యక చరితము యోగ్యము వెన్గొండ నగరవాసియోగుడి, వాసయోగ్యము వెన్గొండ నగరవాసియుజుగుజుమాంపదోగుడి, అది 11వ శతాబ్దము. భారతదేశంలో గోదావరి తీరంలో ఉన్న రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని చంద్రవంశస్థులు వైభవంగా పరిపాలిస్తున్న రోజులవి. మన కథాకాలం నాటికి విమలాదిత్య విష్ణువర్ధనుడు పరిపాలిస్తున్నాడు. ఆయన సామంతరాజ్యంలో పెన్నుగొండ పట్టణాన్ని పరిపాలిస్తున్నాడు కుసుమగుప్తగారు. కుసుమాంబనే కన్యారత్నాన్ని వివాహమాడి ధర్మం 4 పాదాల నడిపిస్తూ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుని మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ అనే గార్హస్య ధర్మాన్ని అక్షరాలా ఆచరిస్తూ పరమేశ్వర ధ్యాన తత్పరులై రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. కాని కొన్ని సంవత్సరములు గడిచినవి, సంతానం కలగలేదు. ఒకరోజున కుసుమాంబ భర్త దరిచేరి, ప్రాణనాథ, సంతానం లేని ఇల్లు సత్ఫల శూన్యమైన భూరూహం కదా స్వామి. మాతృత్వం చవి చూడని స్త్రీ జన్మ సఫలం కాదు కదా అని కన్నీరొలుగుతోంది. అర్ధాంగి హృదయాన్ని అర్థం చేసుకున్న కుసుమగుప్త గారు కులగురువు అయినటువంటి భాస్కరాచార్యులకి విన్నవించాడు, స్వామి సుతులు లేక సద్గతులు గలుగవను సుక్తిని మదిలో నిలిచి, సుతులు లేక సద్గతులు గలుగవను సుక్తిని మదిలో నిలిచి సదము సద్వ్రత దాన ధర్మములు సంతానాపేక్ష చేతి చింతిస్తున్న మా ఆత్మను శాంతింపచేయండి స్వామి అనునంత గురు భాస్కరాచార్యులు, కుసుమగుప్త, పుత్ర కామేశ త్యాగం చేసిన సంతానవంతుడవుతావు అని మంచి ముహూర్తం నిర్ణయించి తపోబల సంపన్నులైన ఋత్విక్కులు రావించి భక్తితో అతిథి అభ్యాగతులతో పుత్ర కామేశ త్యాగం చేయించారు గురువుగారు. ఆ యజ్ఞ ఫలితంగా ప్రజాపత్య పురుషుడు పాయస కలశాన్ని కుసుమగుప్త గారికి అందించాడు. ఆనందించి అర్ధాంగికి అందించ ఆమె భుజించి ప్రతిరోజు ఆది పరాశక్తిని తలుచుకునే నిద్రించేదిట. కొన్ని నెలలు గడిచింది, గర్భవతయింది. ఆనందించిన మహారాజు పుణ్యాంగనలకు దాన ధర్మాలు. 9 నెలల 9 రోజులు గడిచింది. 11వ శతాబ్ది వైశాఖ మాసం శుక్రవారం పునర్వసు నక్షత్రం రాత్రి 12 గడియలకు ఒక మగబిడ్డ ఆడుబిడ్డ జన్మించారు. పుత్రోదయంతో పొంగిపోతున్న రాజుగారు 11వ రోజున నామకరణ మహోత్సవం జరిపి వాసవి విరూపాక్షుడు అని నామకరణం చేశారు. తల్లి కుసుమాంబ అమ్మవారి అంశగా జన్మించింది అని ఆ బిడ్డను బంగారు ఉయ్యలలో పడుకోబెట్టి ఇలా జోలపాట పాడుతోంది. సమాన రూపురేఖ విలాసాలతో శుక్లపక్ష శపాక నిండిలా పెరుగుతోంది వాసవి. అలా పెరుగుతున్న చిన్నారి చేష్టలు తల్లిని ఆశ్చర్యపడుస్తున్నాయి. చిన్నారి వదనము కన్నార వేక్షించి నిముసము వదలక నిలచి చూచు వేర్వేర దుస్తుల పేర్మి ధరించడి ఉత్రికం చూచిత పొంగిపోవు బొమ్మల పెండ్లిండ్లు పలుపారగా వెంచు తనయను గంచి ముదంబు జడు చెలికత్తియల తోడ చేరి క్రీడించడి ముద్దు బాలను గని మురిసిపోవు చదువులందున చూపు ఆసక్తి గాంచి కరము చిత్తమునందు అబ్బురము జాడు సరస సంగీత సాహిత్య చదుర గుణము అలవరు జునుడ హరిషింపు అనుదినము పావడాలు కట్టబెట్టినా నగలు ధరింప చేసినా అవి ధరించేది కదుట. నగరేశ్వర స్వామికి ఇష్టమైన నగలే ధరించేది. గురువు యందు భక్తి ప్రపత్తులు కలిగి సంగీత సాహిత్యంలో అపర సరస్వతియే అలరారుతున్నది. ఒకరోజున తండ్రి గారు నిర్మించిన నాగరేశ్వరుని ఆలయానికి వచ్చి సరళ అనే చలికత్తెను వెంట పెట్టుకుని స్వామిని ఇలా కీర్తిస్తోంది. జటలోని గంగమ్మ జల జల ప్రవహింప మెడలో ప్రతిరోజు మల్లెలు విరజాజులతో మాలలు కట్టి నగరేశ్వరుని పూజించేది. ఇలా ఉండగా ఒకరోజు చెలికెత్తి అడుగుతోంది, అమ్మా వాసవి, అసమాన సౌందర్య విభాషితవు, అచంచల భక్తి ప్రపత్తులు కలిగిన దారం, సంగీత సాహిత్య విశారదవు. నీలాంటి బంగారు బొమ్మను ఏ మహనీయుడు వివాహమాడి తరించునో కదా అన్నది సరళ. విన్న వాసవి వెర్రిదానా, నేను గౌరవాలికను, ఆ పరాశక్తి సేవకే అంకితమైనదన్నాను. నాకు వివాహమేమిటి, నేనెవరను, ఎందుకు ఈ భూమి మీదకు వచ్చాను నీకు తెలియదు అనా. అవునులే తల్లి, నిన్ను తెలుసుకునేందుకు నీ తల్లిదండ్రులే తికమక పడుతున్నారు, నాకేం అర్థమవుతుంది అని అలా మాట్లాడుతున్న ఆ సరళని చూచి అమాయకురాల, రసయోగం పొందని ఇత్తడి పుత్తడి అవుతుందా, విలువైన వలువలు కట్టినంత మాత్రాన మురికి దేహమునకు ముక్తి కలుగునా, అయినా మనకెందుకు ఈ వాదన, రా వెళదా అని అంతఃపురము చేరారు. ఇలా ఉండగా ఒకనాడు విష్ణువర్ధన చక్రవర్తి దేశాటన చేయడానికై పెనుగొండ పట్టణానికి వచ్చి విడిది చేసి కుసుమగుప్త గారికి వర్తమానం చేశారు. మంత్రి విక్రమసింహుడు కుసుమగుప్త గారికి వర్తమానం చేశాడు. ఆనందించిన కుసుమగుప్త గారు మంత్రి సామంతులతో అలా బయలుదేరి పురోహితులతో విష్ణువర్ధన మహారాజు దగ్గరికి వచ్చి, నా విష్ణు పృథివీపతి అని అంగనామల్ల చేత మేడల మీద నుండి సుమవృష్టి కురిపించగా అడుగులకు మడిగుడ్డలు పరచి మేళతాళములతో ఊరేగింపులతో ఆ చక్రవర్తి గారిని తీసుకొస్తున్నారు కుసుమగుప్త గారు. అందరితో పాటు కుసుమాంబ వాసవితో సహా మేడ మీద నుండి చూస్తోంది. పెన్గొండ సోయగాన్ని తిలగిస్తున్న చక్రవర్తి తల్లి చాటున మబ్బు చాటున మెరపు తీవలా కనిపించింది వాసవి. చూచాడు విష్ణువర్ధనుడు, మంత్రి ఊరేగింపు ఆపండి. చక్కదనాల చుక్కయగు చక్కెర బొమ్మను సృష్టి చేయనెక్కడ చూచి ఇట్లు రచించను, తొల్లి విధాత గుడౌపతిని తానెట సృష్టియు నర్చి ఉండెను, నిక్కమెరుగ చాల తరుణి మని చూడగా మోదమయ్యడు. కలిపి ఉప్పుడి మెదిపి బంగారాన్ని శృంగారాన్ని రంగరించి ఈ అంగనామని సృష్టించాడా స్రష్ట. మంత్రి, ఈ కళ్ళు మరేది చూడవు, విడిదికి వెళదాం పద అని విడిది గృహం చేరారు. ఆమెను చూచిన క్షణం నుంచి నిద్దుర నీళ్లు మరచాడు చక్రవర్తి, దుర్రపిల్లుతున్నాడు మంత్రి.
And
అమృతమును గేరు మాట తీరు. అందమున పున్నమి చందమ్మ మంత్రి అందమున పున్నమి చందమ్మ నేరు లోకాన అదివను నేరు 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 రాజుగారి వద్దకు చేరి మంత్రి గారు, మహారాజా, మీ చూపును ఆకర్షించిన ఆ చిన్నారి ఎవరో కాదు, ఈ పెన్నుగొండ పట్టణాధిపుడైన కుసుమగుప్త గారి పుత్రిక వాసవి. రాజులకి కొన్ని శాసనములున్నవి కదా, రాజులైన ఎట్టి రణధీరులైనను రాజులైన ఎట్టి రణధీరులైనను చక్రవర్తి గారు సమయమునను ఎదురు చెప్పలేది తప్పలు కత్తినైనా ముద్దు కన్యనైనా మహారాజా, మీలాంటి చక్రవర్తి అల్లుడుగా లభించడం వారి పూర్వజమే సుకృతం అనునంతలో, అయ్యా మంత్రి గారు, కుష్ణగుప్త మహారాజు ఏతించుతున్నారండి అన్నాడు సేవకు. వెంటనే ఎదురు వెళ్ళి, మహారాజా, కుష్ణగుప్త గారు, మీ అదృష్టి ఎంతని వర్ణించను.
తవకాత్మ జన్మది గోరి మాధరణి విభుడు తవకాత్మ జన్మది గోరి మాధరణి విభుడు పరిణయం బాణ నిల్చెను భవ్య చరిత తగిన వరుణి దడౌడ మీద నయను తగిన వరుణి దడౌడ మీద నయను సగ పసిడికి సుగంధమబ్బిన బాధి గానే
రాజా, నిన్న ఊరేగింపులో మా చక్రవర్తి మీ అమ్మాయిని చూచినప్పటి నుంచి వివాహం చేసుకుంటే ఆ అమ్మాయినే వివాహం చేసుకుంటానని నిశ్చయించుకున్నారు. కనుక మీ అమ్మాయినిచ్చి వివాహం చేస్తే బంగారానికి సువాసన వచ్చినట్లుగా ఉంటుంది అన్నాడు మంత్రి. విన్న రాజుగారు, శివ శివ, ఎంత మాట మంత్రి గారు.
వేదముల పురాణముల వేమరు చూచిన ఎచ్చటే ఈ బాధర బాండి మధిబోధము గారు వేదన కొండు చూడే వినువారికి మంత్రి శేఖర
చక్రవర్తులు చదువు సంస్కారం కలిగిన వారు, చిన్న బిడ్డ, అందునా గౌరవబాలిక, అన్యులకిచ్చి వివాహం చేసే తలంపే లేనివాళ్ళం. మీ మాటలు నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి అన్నాడు కుసుమగుప్త గారు. విన్న మంత్రి, రాజా, ఇందులో ఆశ్చర్యపడవలసిందేముంది, ఇంత దేనికి, ధృతరాష్ట్రుడు వైశ్యకన్యను వివాహం ఆడడం భారతంలో లేదా? అది శాస్త్ర సమ్మతం కాదా? అయినా మా మహారాజుకి ఏం తక్కువ? రూపమునక్కంత జయంతులను మించినవాడు, వైభవములో దేవేంద్ర సన్నిభుడు. అటువంటి వాడు కోరి బియ్యానికి వస్తే నిరాకరిస్తావా? సిరిరా మోకాలడ్డు మూర్ఖుడెవడైనా ఉన్నాడా? మా రాజుగారు బియ్యానికే కాదు, కాదంటే కయ్యానికైనా సంసిద్ధుడి. అదేకాక ఇంకో రహస్యం చెప్తున్నారు సుమా, అతడు నీ పట్టిని ఎంత గట్టిగా వలచాడంటే మీరు కాదంటే సామదాన భేద దండోపాయాలనైనా వాసవిని పరిగ్రహించక మానడు. రాబోయే కష్టం మీకు స్పష్టం చేస్తున్నాను, తదుపరి మీ ఇష్టం, ఆ తరువాత దైవాభీష్టం అన్నాడు మంత్రి. కుసుమగుప్త గారికేం చేయాలో పాలు పోలేదు. అయ్యా, నాకు కొంత వ్యవధి ఇవ్వండి. ఏది ఏమైనా మేము ఒక నిర్ణయానికి వచ్చిందాక మీరు మీ రాజుగారు సపరివారులై మా ఆతిథ్యాన్ని స్వీకరించదురుగాక అని ఇంటికి వచ్చి రాజుగారికి విందులు వినోదాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది గమనించిన బాలనగరులు పెద్దలతో కుసుమగుప్త గారితో, అయ్యా ఎంత పని చేశారు, అసలు చక్రవర్తుల్ని నగరానికి తీసుకురావడం మొదటి తప్పు, పైగా వారికి విందులో వినోదాలు కూడా ఏర్పాటు చేస్తున్నారా? ఈ విందులో వినోదాలు గమనించిన మహారాజు మనం ఐశ్వర్యవంతులమని మనపై అదనపు పన్నులు విధించే అవకాశం ఉంది, అందుచేత వారిని మన ఊరి పొలిమేరల దాకా దాటించి వస్తాం, తదుపరి కర్తవ్యం ఆలోచిద్దాం అని పెద్దల సెలవంది చక్రవర్తి వద్దకు బయలుదేరారు బాలకులు. వీరి రాక గమనించిన మహామంత్రి, మహారాజా అరుగు, వైశ్య బాలకులు వస్తున్నారు, వాసవిని మీకిచ్చే తలంపుతో అనుకుంటాను. మీకు కాబోయే వామరుదురు కదా, వారిని సముచితంగా గౌరవించండి అని మహారాజు వచ్చిన బాలకులకు ఉచితాసనులుగా చేసి ఆశీనులైన బాలకులను చూస్తున్నాడు మహారాజు. మహారాజుకు నమస్కరించి, రాజా మాకు 18 పట్టణ వైశ్య ప్రముఖులున్నారు, ఈ కులాంతర వివాహానికి వారి సమ్మతి కూడా కావాలి కదా, మీకు విందును వినోదాలు ఏర్పాటు చేయడంతోనే సమయం సరిపోతుంది, అదేగాక గతికితే అతగదనే సత్యం మీకు తెలియని వారు కారు, అందుచేత మీరు రాజధానికి వెళ్ళండి, కుల పెద్దలను సంప్రదించి కబురు చేయగలం. చక్రవర్తి గారు, అనుమానంగా ఉందా మీకు? అనుమానం ఉంటే ఆ అనుమానం కూడా మేము తీరుస్తాం అని ఆయన వంక చూచి, మా మాటలు మీకు నమ్మకం కలిగించడం మీ ముఖం చూస్తుంటే అనిపిస్తోంది, అలా కలిగించలేదు అని, అయితే ప్రమాణం చేస్తున్నాం అని ఇలా ప్రమాణం చేస్తున్నారు. ఇచ్చదమని తొలి చెప్పి హెచ్చుగా మిమ్మూరడి, రాజా ఇచ్చదమని తొలి చెప్పి హెచ్చుగా మిమ్మూరడి ఏగుండని మాకిచ్చగబు మాటలేటికి ఇచ్చదమే లేక అసూలిత్తుముగా పిల్లనివ్వలేని ఎడల ప్రాణత్యాగానికైనా సిద్ధం, మా మాట నమ్మండి అనేసరికి రాజుగారు రాజధానికి చేరారు. ఇక్కడ కుసుమగుప్త గారు 18 పట్టణముల కుల పెద్దలకి ఇలా వర్తమానాలు చేస్తున్నారు. కుసుమ శ్రేష్ఠి ఆహ్వానాన్ని అందుకున్న ప్రముఖులంతా పెనుగొండ పట్టణం చేరి జనార్దన పెరుబాళ్ల మండపంలో సభ ఏర్పాటు చేశారు. 714 గోత్రాల కుల పెద్దలు ఆశీనులైన ఆ సభకు అధ్యక్షుడు గురు భాస్కరాచార్యుడు ఆశీనులైన ఆ సభలో ఒక పెద్దవారు లేచి జరిగిన విషయమంతా ఇలా వివరిస్తున్నాడు. ఆర్య వైశ్యులారా వినండి అమల చరితులారా, ఆర్య వైశ్యులారా వినండి, జరిగిన గాథను వినిపించద వినుడిపుడి వీరులారా, ఆర్య వైశ్యులారా వినండి, జరిగిన గాథను వినిపించద వినుడిపుడి వీరులారా. మహేంద్రపురి నుండి ఆ విష్ణువర్ధను వెళ్ళండి, రాన్ మహేంద్రపురి నుండి ఆ విష్ణువర్ధను వెళ్ళండి, దేశాటన కైజం తెలిసి మన కన్యకామణిని గాంచి, దేశాటన కైజం తెలిసి కన్యకనిచ్చిన కదలిపోదును కాదంటే కదనం తప్పదని అంతమేము యోచించి అతని కడకు చదువుంచి, అంతమేము యోచించి అతని కడకు చదువుంచి, ఎన్నో రీతుల వచించి మేమెంత చెప్పినా కూపించి, ఎన్నో రీతుల వచించి మేమెంత చెప్పినా కూపించి, కన్యక నిచ్చిన కదలిపోదుని కాదంటే కదనమ్ము తప్పదని ఆర్య వైశ్యుల అభిప్రాయాలు చెప్పండి అనేసరికి సభలో గుసగుసలు ప్రారంభమైనాయి. ఒక్కొక్కరు తమ తమ అభిప్రాయాలు ఈ విధంగా చెప్తున్నారు.
బలవద్విరాధము పాడి కాదంచును వారించిన వైశ్యవరుడగాండు, బాలిక నీకున్న భావి సోడిట వచ్చి బ్రతుకని అడటంచు పలికెనొకడు, ధర్మంబు కొరకు బోధవు తోడగనయోబ అని ఉదప్పనంచని అని ఎనొకడు, వంశ మర్యాదను పాడించి తనుడయే కడుమేలటంచు నుడివెనొకడు, పదియునెనిమిది పట్టణ వైశ్యవరులు ఒక్కొక్కరొక్కొక్క భావములు గడోప, పరమభోజులు భాస్కర గురువరుడు మౌనము వహించి ఏ మాట
వారి అభిప్రాయాలు ఇలా చెప్తున్నారు. 102 గోత్రాల వారు కన్యని ఇవ్వడానికి నిరాకరించారు. 612 గోత్రాల వారు పిల్లనిచ్చి ప్రాణాలు నిలుపుకుందాం అన్నారు. ఇంకో హాయన్ లేచాడు. ఇచ్చినా పర్వాలేదు ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నాడు గోడ మీద పిల్లల. ఇలా భిన్నాభిప్రాయాలతో 2 వర్గాల వారు చీరిపోయినారు. ఆది నుండి అందరి వాదన విన్న గురువుగారు సభనుద్దేశించి, నాయనలారా మీ అందరి అభిప్రాయాలు విన్నాను, ఇక నా అభిప్రాయం చెప్తున్నాను వినండి. ఒకవేళ అవసరమైనా కన్యతోడు తవీర కంకణము గట్టుకొని కదలి వచ్చని వైశ్యగరులెవ్వరో రెండు ఇలా సందేశమిచ్చిన గురువుగారి మాటలు విన్న సభలో ఆ ధర్మపక్షీయులు లేచారు.
ఎంతటి మూర్ఖము, ఎంత దురంతము, ఎంత ఘోర
ధర్మపక్షీలు లేచారు.
సత్య నిరతికై ఎందరెందరో సమసిపోలేమునే, నిజముగా ఈ దేహ ధర్మములు నీటి ముగ్గల ఎన్నటికైనా మరణము తప్పదు అన్నల రమణకు, ఎన్నటికైనా మరణము తప్పదు అన్నల కీర్తి, మన్ను మిన్ను ఉన్నంత కాలము మరి ఉండదు కీర్తి. బలియు శిబియునొక ధర్మము కొరకు రాకులాడలేదా, ఇలలో ఎందరో నీతికి జాతికి బలి అయిపోలేదా, తాగిట తజ్జంత
అనగాని 612 గోత్రాల వారు అయితే ఒక కన్య కోసం అమూల్యమైన ప్రాణాలు వదులుకోవడం మాకిష్టం లేదు, మేము కులాన్ని పరిచ్ఛిదిస్తున్నాం అని భాస్కరాచార్యులు నిందించి సభ నుండి వెళ్లిపోయినారు. ఈ నిందారోపణలు విన్న కుసుమగుప్త గారు కలత చెంది తన నిశ్చితాభిప్రాయాన్ని ఇలా చెప్తున్నాడు.
నేనొక మాట ముందుగా వచించేదా, కన్యతోడ దీక్షలంబునియు కంకణంబులను ఊర్ణమనోమున అగ్నిమండల ప్రాణములియ నిలజిదిని, ప్రాజ్ఞులు పూజ్యులు నాకు వేగ మీరానది అండు భాస్కర మహాశయ సద్గురు సమ్ముఖమున.
ఏది ఏమైనా మహారాజుకు కన్యనిచ్చే ప్రసక్తే లేదు. ఇవ్వని ఎడల మనపై యుద్ధాన్ని ప్రకటించి కులక్షయం గావిస్తాడు. నా కుమార్తె ఇందరికి సమస్యగా పరిణమించడం నాకు ఇష్టం లేదు. నా కుమార్తె మా కుటుంబం బ్రతికిన కదా మా మీదకి యుద్ధానికి రావడం. నేను నా భార్య వాసవితో సహా అగ్ని ప్రవేశం చేస్తా, అనుమతినివ్వండి గురువుగారు అనేసరికి పునగశిల గోత్ర సంభవుడైన వెంకటేశ్వర గుప్త గారు లేచి, కుసుమగుప్త గారు మీ త్యాగశీలత కులధర్మ స్థాపనానిష్ట ప్రశంసనీయం, అయినా కులం మీ ఒక్కరి గుర్తుకున్నారా, ధర్మదీక్ష మీ ఒక్కరిదేనా, మేం మాత్రం కులం కొరకు త్యాగం చేయలేమా, మేము కూడా మీతో పాటే దీక్షా కంకణధారులమై సతీ సమేతంగా అగ్ని ప్రవేశం చేస్తాం, అప్పుడు గాని ఆ రాజుకు కను ఇప్పు రాదు అనేసరికి కుసుమగుప్త సంతసించి, అయ్యలారా మరొక్క మాట, మన వంశమును పూర్తిగా నశించకుండా సంతానం కలిగిన వారు మాత్రమే అగ్ని ప్రవేశానికి అర్హులు అనేసరికి కశ్యప గోత్ర సంభవుడైన నాగార్జునుడనే మణిప్రముఖుడు లేచి, మహాశీలారా నాకు సంతానం లేదు కానీ నాకు కూడా ఈ మహత్కార్యంలో పాలు పంచుకోవాలని ఉంది, ఆనతి ఇవ్వండి అనేసరికి గురువుగారు ఆనందించి ఆయనకు ఆజ్ఞ ఇచ్చి వైశ్యకులం ఉన్నంత వరకు వారి ఇళ్లలో జరిగే శుభకార్యమున కశ్యప ఋషి గోత్ర సంభవుడైన గణముఖి కుల గోత్రము పేరిట అగ్రతాంబూలమిచ్చి గౌరవించండి అన్నారు. అంత 102 గోత్రముల వారు అగ్ని ప్రవేశం చేసే నిర్ణయంతో ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయినారు. సభలో జరిగిందంతా కుసుమగుప్త గారు భార్యకు చెబుతూ ఉన్నారు. అలా చెబుతుండగా విన్న భార్య కన్నీరు మున్నీరై విలపిస్తోంది. కుసుమ విషయం తెలిసింది వాసుడు. ఆ తల్లి చిరునవ్వులు చిందిస్తూ వచ్చింది. అమ్మా అమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు?
ఏడుబకో జనని, ఏడుబకో జనని,
పామరత్వంతో నన్ను మీ పట్టిగా భావిస్తున్నారే కాని నేనెవరు? మీకు జ్ఞాననేత్రం ప్రసాదిస్తున్నా, ఈ చర్మ చక్షులతో నన్ను తెలుసుకోలేరు అని తన విశ్వరూపం చూపిస్తోంది వాసవి. ఎలా ఉంది ఆ విశ్వరూపం? బ్రహ్మాది దేవత దిక్కులకధిపతులు ప్రమదగణంబులు వాసిల్లు నగ బ్రక్క రక్కసిమోగలింకొక్క బ్రక్క రవి శశితారులు రాగిల్లు నొగనరి ఉన్నత శైలంబులొక్క మూల ఉర్వి మానవ సముదాయమొక్క సీమ పెక్కు మృగములు పక్షులింకొక్క బ్రక్క నిఖిల విశ్వము తనలోన నిండి ఉండే వాసమియే ఆదిశక్తి రూపము చూపే పార్వదీపదే హర హర మహాదేవ. ఆ విశ్వరూపాన్ని తిలకించిన కుసుమ శ్రేష్ఠి దంపతులు ధన్యులై ఇలా స్తోత్రం చేస్తున్నారు. శ్రీమన్ మహాదేవి దేవేశ్వరి దారి చిత్రూపదారి మహోదారి బ్రహ్మాండ పాండేశ్వరి అంబని రూపుని ప్రతాపం ప్రేమాళికేనన్న సాధ్యం
సముద్దీప్తమూర్తి సోహాయమాన ప్రభావర్తి. నిన్న సామాన్యమే తల్లి మత్పూర్వ పుణ్యంబునన్మాదు గర్భంబున పుత్రి వై బుట్టి మమ్మున్ మరిన్మాదు వంశంబున ధన్య తంజేషి నామమ్మ దుష్ట కామాంధుడే నిన్ను మోహించి దానవత్వంబునంబుని హింసింపదు వేగంబు కాపాడవే ఓరి త్రైలోక్య జనని వదంబ ఉదంబ మమ్మేలుము కాళికాంబ నమస్తే 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 నమస్తే. అని ఎప్పుడైతే తన విశ్వరూపాన్ని చూపించిందో మళ్ళీ మామూలుగా వాసవిగా తల్లిదండ్రుల దగ్గరికొచ్చి, అమ్మా తన్న చూశారిగా నా ద్వ్యరూపాన్ని, ఇక మీ సంశయాలు విడి కార్యోన్ముఖులు కండి అనగానే కుసుమ గుప్త ఆనందంగా గురువు గారికి విషయం తెలుప ఆయన అగ్ని ప్రవేశ ముహూర్తం నిర్ణయించాడు. కుసుమ గుప్త గారు 102 గోత్రాల వారికి అగ్ని ప్రవేశ ముహూర్త నిర్ణయ కాలాన్ని తెలియజెప్పాడు. వారు వచ్చే లోపల 102 గుండములు త్రవ్వించండి అని సిద్ధం చేయమని సేవకులకు ఆజ్ఞాపించాడు. విరూపాక్ష విజయులను రాజమహేంద్రవరానికి పంపించారు. వెళ్లి విషయం తెలియపరచండి అని పంపారు రాజరాజ ప్రసాదానికి. చేరగానే చక్రవర్తి ఆనందించి ఎదురు వెళ్లి, బావమరుదులారా రండి. దయగలవారలు మీరు నిర్ణయించి లగ్న పత్రిక పంపారా అనా మహారాజా. ఈ వివాహానికి మా పెద్దలు ఎవ్వరూ అంగీకరించలేదని విన్నవించడానికి వచ్చాం అనునంత కళ్ళెర్ర చేసి ఆగ్రహోద్రగ్రుడైన మహారాజు మంత్రి సైన్య సమాయత్వ చేయండి, పెన్గొండ పట్టణానికి యుద్ధానికి తరలి వస్తున్నామని ప్రకటించండి అన్నాడు రాజు. ఎప్పుడైతే ఇలా చక్రవర్తి అన్నాడో మంత్రి స్వతంత్రించి, మహారాజా శాంతించండి, మనం యుద్ధం ప్రకటించబోయే ముందు మరొక్కసారి వీరి పెద్దలకి మంచిగా చెప్పి చూద్దాం, అప్పుడు కూడా వినకపోతే యుద్ధమే సిద్ధం అని వీరి వెంట కొంతమంది సైనికుల్ని పట్టణం వదిలి పారిపోకుండా కాపలాగా పంపుదాం అని కొంతమంది సైన్యాన్ని సిద్ధపరిచి బాలకులు వెంట పంపారు. విజ్ఞత కలిగిన బాలకులు భటులను సానీళ్లకు పంపగా వారు అక్కడే మచ్చితైనారు. పిల్లల తెలివితేటలకు పెద్దలు ఆనందించారు. ముహూర్త సమయం రానే వచ్చింది. ఈ విషయం విపక్షకులై దాగి ఉన్న 612 గోత్రాల వారికి తెలిసి ఈ వార్త చక్రవర్తికి అందించారు వారు. క్రోధోద్రిక్తుడైన రాజు సైన్యాన్ని ఆయత్తపరచండి అని బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. ఈలోగా 102 ఇబ్బందుల గోత్రాల వారు పావనోదక స్నాతులై దీక్షాకంకణధారులై మేళతాళాలతో శివనామ ధ్యాన తత్పరులై అగ్ని గుండాల వద్దకు చేరుకుంటున్నారు. మేళతాళముల సవ్వడి విని సాన్నీళ్లనున్న భటులు బయటకు రాగానే వాసవి అగ్ని ప్రవేశమవుతుంది అని తెలిసిన భటులు, అమ్మా ఇక నుండి ఆ రాజుకు సేవకులు కాదు, నీ సేవకే మా జీవితాలు అంకితం చేస్తాం అని వీరముష్టులుగా మారిపోయినారు. ఇక్కడ వాసవి కూడా అగ్ని ప్రవేశ సమయానికి ఆ తల్లిని కూడా సిద్ధం చేస్తున్నారు. ఆ తల్లి దీక్షా కంకణధారి అయింది.
ఆమె వద్దకు బాలనగరులు వచ్చారు.
అమ్మా, మీరంతా వెళ్లిపోతున్నారు.
ఆ చక్రవర్తి కురుడు పసివారమైన మమ్మల్ని బ్రతుకునిస్తాడా? మాకేది దారి అనునంత వాసవి నాయనలారా.
ధరణి విభోండు క్రూరుడే ధర్మము సొంత ఎరుంగలేక పరిణయ మాడగాదల చే పంతములాడుచున్న ఇట్టి దుస్తర కార్యములు సలుబ ఘోర మరణము జందుచుంటి క్రమముగా రాజది విన్నయంతని శిరము బెఢాలు నంతగిది శీఘ్ర గజుందరగులగావుద
మహారాజు శిరస్సు వెయ్యి శకలాలవుతుంది, మరణిస్తాడు కూడా.
నాయన, మేనరిక ధర్మాలు పాటించండి, ధర్మవర్తనులై చరించండి అని వారికి హితబోధ చేసి తల్లిదండ్రులతో సహా అగ్నిగుండముల సమీపించింది. గురువు గారు అగ్ని ప్రజ్వలనం చేయారు. మంటలు మిన్నెడుతున్నాయి. ప్రజలు తండోపతండాలుగా వచ్చే ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. ముమ్మారు ప్రవేశం చేసి వాసవితో సహా 102 మంది దంపతులు జై వాసవి కన్యకా పరమేశ్వరికి జై, వాసవి కన్యకా పరమేశ్వరికి జై, వాసవి కన్యకా పరమేశ్వరికి జై అనే నినాదాలు మిన్నుముట్ట హర హర అంటూ ఒక్కసారి అలా అగ్నిలో దూకేశారు. అగ్నిదేవుడు చల్లబడిపోయాడు, ప్రత్యక్షమైనాడు. వాసవి కళ్ళెర్ర చేసింది. అగ్నిదేవ, ఎందుకు మమ్మల్ని దహించలేకపోయావు అని క్రోధపూరిత మానసైన వాసవి రోసమ్మున అడిగేసరికి, అమ్మా, నా శాపాగ్నికి నిన్నెర చేస్తానని గట్టిగా కళ్ళెర్ర చేసింది. అమ్మా, అపరపార్వతివైన నిన్ను ఆహుతి చేస్తే నాకు ఏ కీడు వాటిల్లును అని భయపడి మిమ్మంటలేకపోయినాను. మీరు ఒక్క క్షణం ఆగితే బ్రహ్మదేవుని కారణాంతరం అడిగొస్తాను అనునంత ఇంతలో దిక్కులు పిక్కటిల్లు శబ్దంతో ఆకాశవాణిలా వినిపించింది. ఓ అనల అగ్నిదేవ, పూర్వ జన్మమునందు ఏ పువ్వు బోని వామలోచని అనుబాల సోమే విష్ణువర్ధనుడగుచు ఆవిర్భవించే ఘనుడు గంధర్వుడే చిత్రకంఠుడవనే
పూర్వం పార్వతీదేవి వరప్రభావం వల్ల సోమకాంతుడనే యక్షునకు జన్మించిన సుత ఈమె. ఈమెయే కాక మరి 101 మంది కుమారులు కూడా అంబ దైవల్ల కలిగారు. ఈమె పేరు వామలోచని. అలా ఆమె పెరిగి యుక్త వయస్కురాలయ్యున్న ఆమెను చిత్రకంఠుడనే గంధర్వుడు మోహించి సోమకాంతుణ్ణి అడిగాడు. సోమకాంతుడు యక్ష గంధర్వ విభేదం ఉన్న కారణం చేత వివాహానికి అంగీకరించలేదు. చిత్రకంఠుడు కినిసి కుటుంబ సమేతంగా భూలోకంలో జన్మించమని శపించాడు. అది విని సోమకాంతుడు చిత్రకంఠుని, నీవు కూడా మానవునిగా భూలోకంలో జన్మిస్తావు అని ప్రతిశాపం పెట్టాడు. అది విన్న చిత్రకంఠుడు వికటాత్మహాసంతో, అక్కడనైనా నా కోరిక తీర్చుకుంటాను అని వెళ్ళాడు. విషయం తెలిసిన వామలోచని భయపడి పార్వతీదేవిని ప్రార్థించింది.
భగవతి జగజ్జనని Yeah.
ఏదైతే భయపడి ప్రార్థించిందో పార్వతి ప్రసన్నురాలి, అమ్మా భయపడద్దు, భూలోకంలో చిత్రకంఠునికి నిన్ను దక్కకుండా అగ్నిలో పునీతులు చేసి నిన్ను నాలో చేర్చుకుంటా అని వరమిచ్చింది. ఆ వామలోచనియే వాసవి, ఆ నూటక్క గోత్రాల వారే ఆమె అన్నలు. కావున దహించు అగ్నిదేవా అనునంత చెట చెట రావంబుల వైశ్వానరుడు చెలరే భయపడిన వారందరూ దివ్య రూపాలు ధరించి పుష్పక విమానంపై శివ సాన్నిధ్యం చేరారు. ఇక్కడ చక్రవర్తి సైన్య సమేతుడై పెనుగొండ దాపునకు చేరగాని వాసవి అగ్ని ప్రవేశమైంది అన్న వార్త తెలిసిన మరుక్షణం పటపటమని వాసవి శాపం విన్న విష్ణువర్ధన చక్రవర్తి కుమారుడు రాజరాజ నరేంద్రుడు విరూపాక్ష విజయుల వద్దకు చేరి తండ్రి తప్పిదమ్మునకు క్షమాభిక్ష కోరి అందరూ కలిసి కాశీపట్టణం చేరి పితృదేవతలకు పిండోదకం అర్పించి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క లింగం చొప్పున తీసుకువచ్చి పెనుగొండలో ప్రతిష్ఠించారు. అవి నాటికి నేటికి తిలకించి ప్రజలు ధన్యులవుతున్నారు. భూలోకమున కృషి వాణిజ్యం లేని కారణాన శివ సాన్నిధ్యం నుండి 714 గోత్రాల మురులు గోమఠ నుండి వచ్చి 102 గోత్రాల వారు అగ్నిలో పునీతులై కులధర్మాన్ని స్థాపించి కీర్తికాయం ధరించిన పుణ్య చరిత్ర విన్న మీకు ఆయు ఆరోగ్యం కలగాలని అమ్మను ప్రార్థిస్తూ ఈ పవిత్రమైన మానవ జన్మను ప్రసాదించిన ఆది దంపతులకి మంగళ నీరాజనాలు అర్పిస్తున్నారు. వాసవాంబ మంగళం వాసురాంగి మంగళం వాసవాంబ మంగళం వాసురాంగి మంగళం వాసవాది వినుత లోకవర్ధని జయ మంగళం పేద వినుత మంగళం.